అంటే మంచి వాళ్ళని మంచి పని చేస్తూ ఉంటే అందులో చెడ్డ ఆరోపించి ఎదురుగుండా పోయి పక్కకెళ్ళాక తిట్టే వాళ్ళని నాలుకలు చీలుకలు చేరుస్తాడు. వజ్రకంటకము అని ఒక నరకం ఉన్నది నరకాల్లో. అక్కడ ముళ్ళు ఉంటాయి, ఆ ముళ్ళు వజ్రంలో ఉంటాయి, వజ్రలే ముళ్ళు అనమాట. ఈ నాలుకలు పెట్టుకెళ్ళి ఆ ముళ్ళ దగ్గర ఇలా 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 లాగుతారనమాట. అప్పుడు ఈ నాలుకల్లోకి ముళ్ళు వెళ్ళిపోయి బాబా అని ఏడుస్తూ అరుస్తాడు. ఈ నాలుకలు తెగిపోతాయి, మళ్ళీ అతుక్కుపోతాయి. భూలోకంలో అనుకోండి, ఒకసారి నాలుగు వస్తే ఇంకంతే బతికి, ఇంక నాలుక రాదు. కానీ చచ్చి నరకానికి వెళ్ళిన వాడు నాలుక ఎంత కోసినా మళ్ళీ అతుక్కుంటుంది, బాధ కలుగుతుంది, మళ్ళీ కోస్తారు, మళ్ళీ బాధ కలుగుతుంది, మళ్ళీ కోస్తారు. చావు ఉండదు, ఎందుకంటే చచ్చి అక్కడికి వెళ్ళాడు, అదే చచ్చేదావు అంటే. దానికి యాతన అని పేరు. కాబట్టి పిచ్చివాగుళ్ళు వాగితే ఎదురుగుండా ఉన్నప్పుడు పొగిడి బయటికి వెళ్ళిన తర్వాత వెకిలివాగుళ్ళు వాగితే రేపు ఈ వజ్రకంటక నరకంలో నాలుకలు చీలికలైపోతూ ఉండగా పేలికలైపోతూ ఉండగా రక్తం కారి ఏడుస్తారు. ఇలా ఒక నరకంగా చాలా నరకాలు ఉన్నాయి. ఆ నరకాలు కావాలని కోరుకున్న వాళ్ళు చేయొద్దండి, వాళ్ళకి మంచి టెక్నిక్స్ చెప్తాను ఆ నరకానికి తొందరగా వెళ్ళేట్టుగా. వద్దండి బాబు అనుకుంటే అది వేరే విషయం. కాబట్టి సాధ్యమైనంత వరకు చుట్టుపక్కల వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎవరికి ఏ బుద్ధి పుడుతుందో తెలియదు. ఈ దిక్కుమాలిన మండోదరు చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి రకరకాల ప్రశ్నలు వేసింది. ఈ ఇంట్లో వాళ్ళు వంట చేయకుండానే వాళ్ళకి భోజనం ఎలా వస్తుంది అంటే ఎవరు మాకు తెలియదండి, మాకు తెలియదండి, గుడిసె తలుపులు వేసి ఉంటాయి మధ్యాహ్నం పూట కాబట్టి మాకు తెలియదు అన్నారు. ఆఖరి పుల్లేశ్వరినే పిలిచింది పుల్లలు పెట్టడానికి. పుల్లేశ్వరి పుల్లేశ్వరి అనగానే ఈ పుల్లేశ్వరి గారు ఫుల్లుగా నవ్వుకుంటూ వెళ్ళింది. మీ ఇంట్లో వస్తువులు నిల్లు కానీ ఆహార పదార్థాలు ఫుల్లుగా వస్తున్నాయి, పుల్లేశ్వరి ఏమిటి రహస్యం పుల్లమ్మ అంటే, ఎందుకమ్మా నీకు, ఏదో మా కష్టాలు మేము పడుతున్నాం, రహస్యంగా వంట చేస్తున్నాం, ఇంకెప్పుడు అడక్కో పో అంది. దాంతో ఇవిడికి మండిపోయింది, ఏం చేయాలో తెలియలేదు. ఒకరోజు నేను చేసింది, ఈ కొడుకుల్లో చిన్న కొడుకు 8 ఏళ్ళ కొడుకు ఒకడు ఉన్నాడు, బుడ్డాడు అటు ఇటు ఆడుకుంటున్నాడు. ఈ చిన్న కుర్రవాడిని పిలిచి ఒరే పోరగాయలారా అనగానే వాడు వచ్చాడు. చిన్నపిల్లల్ని బుట్టలో వేసుకోవడం తేలిక, అందుకని వాడికి ఏం చేసింది, ఏదో చాక్లెట్ లాంటివి ఆ రోజుల్లో ఉంటాయి కదా, ఓ తేగ మొక్కో ఏదో పెట్టి తీసుకోరా, నీకు ఆడుకోవడానికి 2 బొమ్మలు కూడా ఇస్తానరా అంది. ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వస్తే చెడమడా తిట్టేదిట, ఇప్పుడు రహస్యం కూపీ లాగాలి కదా, అందుకని కూపీ కోసం ఈ కుర్రవాడిని లాగింది. ఈ కుర్రవాడికి అన్నీ ఇచ్చి కూర్చోబెట్టి కాసేపు అన్నాక, ఒరే మీ ఇంట్లోకి ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వస్తున్నాయిరా, ఎలా వస్తున్నాయిరా, రోజు వంట చేసేది మీ అమ్మ, ఈ మధ్యన 2-3 నెలలుగా వంట లేదు, అయినా రకరకాల పిండి వంటలు వస్తున్నాయి, దద్దోజనం ఎలా వస్తుందిరా, భలే నాకు ఇష్టం అంది. అప్పుడు వాడు, ఆంటీ మా అమ్మ నాన్న మాట్లాడుకుంటూ ఉంటే విన్నాను. అప్పుడు ఆయన చెప్పుకొచ్చాడు, చిన్నవాడు గనక ఇది రహస్యమని ఇది దాచాలని తెలియదు గనుక మా నాన్న కట్టెలు కొట్టుకోవడానికి ఒక ఆలయానికి వెళ్ళాడు, అందులో ఒక కొయ్య దొంగ కనపడింది, ఆ దొంగను చూచి కట్టెలు అనుకున్నట్ట గొడ్డలతో కొట్టబోయాడు, అందులోంచి ఒక అమ్మవారు ప్రత్యక్షమైందిట, భయంకరాకారంతో ఉందిట, ఆవిడే మా నాన్నకి శివమంత్రం ఒకటి ఇచ్చింది, ఆ మంత్రం చదివి కుండల చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆహారాలన్నీ పుట్టుకొస్తాయని చెప్పింది. ఇదిగో ఆంటీ అప్పటి నుంచి మా ఇంట్లో వంట లేకుండా పోయింది, కుండల నిండా రకరకాల ఆహారాలు వచ్చేస్తాయి, సాంబారు అప్పడాలు వడలు ఒడియాలు ఒకటేటి పులిహార దద్దోజనం కట్టుబందలు దెబ్బరొట్టి ఇవన్నీ కూడా వస్తున్నాయి అనగానే, హాయ్ సర మధ్య ఇదే రహస్యం అనుకుంది ఆవిడ. రహస్యం ఛేదించేసాం, సీసీ కెమెరాలు బయట ఎక్కడో పెట్టక్కర్లా, ఇంట్లో పిల్లలే సీసీ కెమెరాలు అనుకుంది పాపం ఆవిడ. వెంటనే ఇక చూడ ఆ పూట ఇంచుమించుగా 9వ 8వ అయిందేమో, అక్కడ నుంచి ఒళ్ళు మండిపోయి చిటపట్లాడి తిరిగేసింది. తిరిగి ఏం చేసింది, కొడుకులు ఎవరినో వస్తే ఎందుకునా దరిద్ర తండ్రి మీ నాన్న ఉన్నాడు అని పిల్లల్ని తండ్రిని తిట్టడం మొదలండి, పిల్లల దగ్గర తండ్రిని తిట్టేదిట. పిల్లలకి ఏం అర్థం కాల, ఆడుకుంటూ ఆడుకుంటూ ఉన్నవాళ్ళని లోపల పిలిచి దరిద్రపు తండ్రికి పుట్టారా, మీ నాన్న ఉన్నాడు దరిద్రుడు అని తిట్టడం మొదలెడుతుంది ఏమిటనుకుని, అమ్మ నాన్న వచ్చాక తిట్టవి మా దగ్గర ఎందుకంటే వాడి పిల్లలేగా మీరు అంది. ఇంతలో ఒకడు వచ్చి ఆకలో అన్నాడు, ఆకల కేకలు పెట్టామంటే రోకలతో కొడతానది. ఇక చూడండి చిటాపట చెడామడ ఇక తిట్ల తిట్లు తిట్టడంలో ఎన్ని తిట్లు వస్తాయో, వా ఓయ్ అప్పుడప్పుడు వింటూ ఉంటాంగా మనం వెనక నుంచి ముందు నుంచి. ఇక మొదలు ఆ సంస్కృతానికి ఆ భాషకి అర్థం ఎవడో చెప్పలేడు, నో డిక్షనరీ కెన్ టెల్, అలాంటి భాషలన్నీ ఉపయోగించి తిట్టడం మొదలెట్టింది. ఇక మధ్యాహ్న సమయానికి పాపం భర్తారావు గారు వచ్చారు, రాగానే ఆకలిస్తోంది, వంట చేసావంటే నీ మోహం తగలయ్యా, నీకు వంట కావాలా, గరిటి తిరిగేసి కాల్చను అంది. వీడు కంగారు వచ్చింది, ఇదేమిటి రోజులాగే వచ్చాను భోజనం అడిగాను తిట్టేస్తున్నావు ఏమిటంటే, ఇక చూడండి ఆవిడ ఏ భాషకి అందని సమస్తమైనటువంటి అద్భుతమైన భాషలు ఉపయోగించడం మొదలెట్టింది. అప్పుడప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు చూశారు తిట్టుకుంటారు, మైకులు ఇరగొట్టి ఎన్ని భాషలో కొట్టేసుకోవడం తిట్టేసుకోవడమే, వీళ్ళు మనకి నాయకులు. ఆ మహానుభావులకు ఓటు వేసి పెట్టిన మనని మనం చెప్పులతో కొట్టుకోవాలన్నమాట. ఎటువంటి నాయకులు పుట్టిన దేశం అండి ఇది. అవన్నీ పోయాయి. టంగుటూరి ప్రకాశం పంతులు గారు లాంటి మహాత్ములు గురించి విన్నాం, గొప్ప గొప్ప వాళ్ళ గురించి విన్నాం. ఇప్పుడు ఈ నానా చెత్త చెదారాలు తయారైపోతున్నాయి, చాలా బాధ వేస్తుంది అనమాట. మారాలి, లేకపోతే మీరైనా మారాలి, మనమైనా మారాలి, ఎవరు లేకపోతే అందరూ కలిసి ఎట్టు ఒదుగు చచ్చిపోతే కొత్త తరమైనా వస్తుందేమో అనుకోవాలనిపిస్తుంది అనమాట. దేశం ఎంత భయంకరంగా మారిపోతుందండి. ఏదో దేవుడి దేవుల భగవంతుడు అనుగ్రహించి 2014 నుంచి ఒక నరేంద్రుడు మన దేశానికి రాకపోతే ఈ పాటికి అసలు ఈ ఒక్క గుడి కూడా మిగిలేదు కదా. ఆయనకి మనం అందరం రుణపడి ఉన్నాం. ఈరోజు కదా మనం ధైర్యంగా 2019 నుంచి అయోధ్యలో ఆలయం కట్టుకోగలుగుతున్నాం. అసలు కనీసం హిందూ అని చెప్పుకోవాలంటే భయపడిపోయేవాళ్ళం అండి. మీకు ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరదనమాట. అటువంటి మహాత్ములు కొంతమంది వచ్చారు కాబట్టి సరిపోయారు, కానీ అన్నిటికీ వాళ్ళ మీద ఆధారపడతామా? ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి వాళ్ళిద్దరే రావాలా, హోమ్ మినిస్టర్ గారు ప్రైమ్ మినిస్టర్ గారే. ఇక మనం మాత్రం మన పక్కన ఏదైనా కూలిపోతుంటే పట్టించుకోమా? ఈ మధ్యన మంచి శివశక్తిని ఒక సంఘం స్థాపించి ఓ మంచి కుర్రాళ్ళు తయారయ్యారు, అతని పేరు కరుణాకర్ కదండి, ఏం అద్భుతంగా తయారు చేస్తున్నాడు. అలాంటి వాళ్ళకి మనం వెన్నుదన్నుగా ఉంటే వాళ్ళు వచ్చి ధర్మాన్ని నిలబెడతారు. అలాగే ఇంకొక అతను కూడా ఈ మధ్యన కుమార్, అతను ఒకడు విజృంభించి ధర్మాన్ని నిలబెడుతున్నాడు. మేము ఉపన్యాసాలు ఎన్ని చెప్పినా మాబోటి వాళ్ళం, మాకు కొంతవరకు పరిమితులు ఉంటాయి. గుళ్ళు పాడైపోతుంటే వెంటపడి ధైర్యం చెప్పి మళ్ళీ నిలబెడుతున్నారు. గొప్ప గొప్ప వాళ్ళు తయారయ్యారు. ఇది అవసరం దేశానికి. వీళ్ళంతా హనుమంతుడు లాంటి వాళ్ళు. అటువంటి వాళ్ళు పేట పేట ఊరూరా తయారవ్వాలి. ఎందుకు నాకు నమ్మకం ఈ కుర్రవాళ్ళు మళ్ళీ తయారవుతారు. అత్యంత ప్రాచీన కాలపు రామరాజ్యం మళ్ళీ మనకు వస్తుంది. అప్పుడు ధైర్యంగా మనం జెండాలు ఎగరేసుకుంటాం. శివుడికి ఆలయం కడితేనేమో శివాలయం పక్కన ఉండొచ్చా అండి? మాకేమైనా బిడుసు కొడుతుందా? ఇంట్లో శివుడికి ఒకటి శవాన్ని పెట్టుకుంటావా? నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. ధర్మం కోసం కొంతమంది నిలబడకపోతే ఎంతకాలం మనం ఇంట్లోనే మూసు కూర్చుంటే కొంతకాలానికి మన ధర్మం ఉండదు, మన గుడి లేకుండా అయిపోతుంది అనమాట. మనకు ఒక అపూర్వమైన శక్తులు మళ్ళీ మనం సృష్టించుకుందాం. ఎంతమంది కుర్రవాళ్ళు మీరు ఉన్నారు, హేమహేమీలు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, మీరంతా మాట్లాడకుండా ఊరుకుంటే ఇవాళ రేపొద్దున మీ ఇల్లు పడగొడతారండి. ఇవాళ రాముడి గుడి పోయి పడగొట్టారు, శివుడి గుడి పడగొట్టారు, రేపొద్దున నీళ్ళు పడగొడతారు వచ్చి. పర్వాలేదు, ధైర్యంగా ఉండండి, ఏం పర్వాలేదు. ఏమవుతుంది మహా అయితే, ఎప్పుడూ పోయేది శరీరం, ఇవాళకైతే రేపైనా పోతామనా? మనిషికి మృత్యు అంటూ జీవితంలో ఒకసారి వస్తుంది. మృత్యువుకి ఎప్పుడు భయపడకండి, ధర్మం కోసం నిలబడండి. రాముడు అర్జునుడిని చూడండి, అభిమన్యుడు బాలుడు, ఇంతమంది ఉండగా ఒక్కడిని పద్మవ్యూహంలోకి పంపితే నేను ఒక్కడిని ఏమిటని భయపడకుండా లోపలికి వెళ్ళి ఏకంగా 8 గంటలు యుద్ధం చేసి 100,000 సైనికుల్ని చంపిన తర్వాత చచ్చిపోయాడు తెలుసాయినా. నిజం చెప్పాలంటే ఆ రోజుతోటి అభిమన్యుడే యుద్ధంలో అందరినీ చంపేసేవాడు. వాళ్ళ నాన్నలు చేసిన ప్రతిజ్ఞ వల్ల ఆయన దెబ్బతిన్నాడు. దుర్యోధనుడిని చంపబోతూ ఉంటే సారథి ఈ దుర్యోధనుడిని భీముడు చంపాలి, వీడిని వదిలేయి అన్నాడు. దాంతో దుర్యోధనుడిని వదిలేశాడు. కర్ణుడిని చంపబోతూ ఉంటే అర్జునుడు చంపాలి కాబట్టి వదిలేయి అంటే కర్ణుడిని వదిలాడు. ఆ కర్ణుడు వెనక నుంచి వచ్చి విల్లు వెరగొట్టాడు. ఇప్పుడు నేను అనువాదం చేస్తున్నాను భారతం, తిరుపతిలో ఉన్న సంస్కృతం సంస్థానం వాళ్ళ కోరిక మీద. ప్రస్తుతం అభిమన్యుడి వధ అయిపోయింది నిన్న. అసలు ఎంత కన్నీళ్ళు వస్తాయంటే కర్ణుడిని ఒక్క దెబ్బకి చంపేసేవాడు, కానీ ఏమైపోయింది, ఈ కర్ణుడిని అర్జునుడు చంపడం కోసం ప్రతిజ్ఞ చేశాడు కనుక వదిలేశాడు. ఈ దుర్మార్గుడు కర్ణుడు వచ్చి వీడితో పళ్ళేపోతున్నాడు, వీడు చితక్ కొట్టేస్తున్నాడు, ఒళ్ళంతా చావు దెబ్బలు కొట్టేశాడు, అర్జునుడితో కంటే వీడితో యుద్ధం చేయడం కష్టంగా ఉంది, వీడిని ఏం చెయ్యాలని అడిగితే చేత విల్లుండనవ్వీరు చెనయవశమే, చేతిలో ధనుస్సు ఉండగా అభిమన్యుడిని ఏం చేయలేము, ఆ ధనుస్సు విరగ్గొడితే అప్పుడు వీడి సంగతి చూడొచ్చు అన్నాడు. ధనుస్సు విరగొట్టాలంటే ఎదురుగుండా ఉంటే ఎలాగా అంటే, నేను ఎదురుగుండా ఉండి విరగొట్టమన్నానా అన్నట్ట ద్రోణుడు. ద్రోణాచార్యుడు క్లూ ఇవ్వగానే వాడు వెనక్కి వచ్చి దూరం నుంచి చుట్టూతో తిరిగి వెనక నుంచి వచ్చి టక్కన బాణంతో కొట్టేశాడు. వెనక నుంచి చూసుకోలేదు ఆయన. అదే అర్జునుడికి అభిమన్యుడికి తేడా. అభిమన్యుడు పద్మవ్యూహంలో ఇలాంటి మోసాలు ఉంటాయని తెలియనివాడు. అదే అర్జునుడైతే ఏకకాలంలో అన్ని వేపులకి బాణం వేస్తాడు, అందుకే ఆయన కవ్వడి. వెనక్కి వస్తే వెనకవాడిని కూడా కొట్టగలడు. కాప అభిమన్యుడు కొట్టలేకపోయాడు, వాడు వెనక నుంచి విలువెర కొట్టాడు. కర్ణుడు చేసిన పాపం వెనక నుంచి ఆ కుర్రాడు విలువెర కొట్టడం. ఆ సమయంలోనే కృపాచార్యుడు అశ్వాలు చెప్పాడు, గురుడు అశ్వంబులో కూల్చను, గురువుగారు ద్రోణాచార్యుడు అశ్వాలని చంపాడు, సరభసముగ కృపుడు చంపే సారథి, సారథిని కృపాచార్యుడు చంపాడు, చక్రాలు అశ్వత్థామ విరగొట్టాడు, ఇలా అన్ని ఆయుధాలు పోయాయి. దాంతో యుద్ధరంగంలో ఒంటరి వాడైపోయాడు. అయినా 2 గంటలు యుద్ధం చేశాడు తెలుసా మీకు, రథం లేదు, విల్లు లేదు, సారథి లేవు, గుర్రాలు లేవు, అయినా కత్తి పుచ్చుకుని పైకి ఎగిరితే ఆ కత్తి విరగొట్టారు వాళ్ళు. గద పుచ్చుకుని 5,000 మందిని చంపేట 2 గంటల్లో. దుర్యోధనుడు కొడుకు లక్ష్మణ కుమారుని చంపేశాడు. ఆఖరణ దుశ్శాసన కుమారుణ్ణి యుద్ధం చేసి వాడిని కొట్టి వాడి చేతిలో ఈయన పడిపోయాడు. వాడు మళ్ళీ లేచి లేస్తున్న అభిమన్యుడు కొడతంతో చచ్చిపోయాడు. ఈ విధంగా చిట్ట చివరికి సూర్యాస్తమయానికి కొంచెం ముందు శరీరం విడిచిపెట్టాడు. అద్భుతమైన కాదు ఇది భారతంలో. ఎందుకు చెబుతున్నాను, ఒక కుర్రాడు నేను సామాన్యుడిని అనుకోకుండా సాహసంతో వెళ్ళి 1,000,000 కౌరవ సైనికుల్ని చంపి, కోసలరాజు బృహద్రథుణ్ణి చంపాడు, వసాతిని చంపాడు, దుర్యోధనుడు కొడుకుని, దుశ్శాసనుడు కొడుకుని, శల్యుడు కొడుకుల్ని, ఇలా హేమహేమిలు చంపి మారేశాడు. సరే యుద్ధంలో చావు తప్పదు కనుక సాయంత్రం చచ్చిపోయాడు. ఆ కుర్రాడుకున్న ధైర్యం మనకు లేదా? మన ధర్మం కోసం ఆ మాత్రం శరీరం విడిచిపెట్టడానికి సిద్ధపడమా? ఎప్పుడు ఇంట్లోకి వచ్చిన వంకాయ కోసుకుని, ఆదివారం రాగానే చేపలు కోసుకుని, బర్రు బర్రని అరగ తీసుకుని పచ్చడేసుకు తిండమైన మన బతుక్కి ఇంకోటి లేదా? కాబట్టి ధైర్యంగా ఉండండి, ధర్మం నిలబెట్టండి, మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షిత, రక్షిత ధర్మ అంటే రక్షింపబడిన ధర్మం. రక్షింపబడిన ధర్మం అనగా నువ్వు ధర్మాన్ని కాపాడటానికి ప్రయత్నించు, నీ వంతు కృషి చేయి, ధర్మాన్ని ఆచరించు, అది నిన్ను రక్షిస్తుంది. సరే పాపం ఈ కుర్రాన్ని పట్టుకుంది, రహస్యం తెలుసుకుంది, ఇప్పుడు మొగుడు మీద పడింది, చెడమడ తిట్టడం మొదలెట్టింది, బండబూతులు తిట్టింది. వాడికి అర్థం కాల, ఏమిటి ఈ తిట్లు, రోజులాగే వచ్చాను కదా అంటే, అప్పుడు దుర్మార్గుడా, 6 కొడుకుల్ని కన్నావు, నీకు నాకు ఈ 6 వండలేక చచ్చిపోతున్నాను రా, వాళ్ళని చూసి నేర్చుకోరా అంటూ ఏదేదో ఎక్కడికెక్కడికో వెళ్ళి తిట్టింది. వీడి ఇంట్లో బయరుగెత్తుకొచ్చి పిల్లల్ని పిలిచి, ఒరే ఏం జరిగిందిరా ఇవాళ మన ఇంట్లో మీ అమ్మాయి అసలు చెప్పకుండా రహస్యం చెప్పకుండా తెగ తీరుతోంది, బాత్ బాత్ మీ బూత్ హై అన్నట్టుగా ఉంది ఇది, ఈ బూతులు వినలేకపోతున్నానంటే ఏంటో తెలియదన్న, మన ఎదురుగుండా ఉన్న పుల్లేశ్వరరావు గారి కొడుకుని 8 కుర్రాన్ని మన అమ్మాయి రహస్యంగా లోపలికి పిలిచి వాడికి ఏదో చాక్లెట్ ఇచ్చి వాడి దగ్గర ఏదో తెలుసుకుంది. వాడు వచ్చి వెళ్ళాడు, ఈ చిచ్చు కొట్టింది మన ఇంట్లో. వాడు వచ్చాడు, వచ్చింది చిచ్చు. వాడు ఏం చిచ్చు ఇచ్చాడో, రెచ్చిపోతుంది అమ్మ అనగానే వీడికి అనుమానం వచ్చేసింది. వెంటనే లోపలికి వచ్చి వాడి కాళ్ళకి దండం పెట్టి, భార్య అయినా సరే అప్పుడప్పుడు దండం పెట్టాలి కొన్ని పనులు అవ్వాలంటే, ఓహో పెండ్లామా నువ్వు బంగారు గుండ్లు అంటే ఆవిడ పొగిడి, పక్కాడు ఏం చెప్పాడే, ఎందుకు ఇలా చిటపట్లాడుతున్నావు, అసలు విషయం చెబితే కదా నేను ఏదైనా ప్రాయశ్చిత్తం చేసుకుంటాను, నేను నీ దాసుణ్ణి అన్నాడు పాప. కొంచెం కాళ్ళకి దండం పెట్టాక కొంచెం మెత్తపడింది అనుకోండి, అయినా భార్య కాళ్ళకి దండం పెట్టాక భర్తగారు మా మాత్రం మెత్తపడదు ఏంటి, ఆ విషయం అడగండి కావాలంటే పెద్దవాళ్ళని, రిటైర్ అయిన వాళ్ళని. ఎప్పుడైనా ఏ భర్త అయినా భార్య ఆమెడికి ఏకాంతంగా నమస్కరించి నువ్వు దేవతవి అంటే ఆవిడ ఎంతో ఆనందపడిపోయి మెచ్చి తిని ఇచ్చద వరములు చెచ్చర పుచ్చుకును అంటుంది. అందులో ఆవిడ కొంచెం మెత్తబడి, ఇదిగో పక్క వాళ్ళ దగ్గర అసలు రహస్యం తెలుసుకున్నాను, వాడు గొడ్డలతో అమ్మవారిని కొట్టబోయట, దాంతో అమ్మవారు మెచ్చుకుని వాడికి ఏదో మంత్రం ఇచ్చిందిట, ఆ మంత్ర ప్రభావంతో వాడింటిలో రోజు మధ్యాహ్నం పూట కుండల్లో ఆహార పదార్థాలు ప్రత్యక్షమవుతున్నాయి, నువ్వు ఉన్నవు దౌర్భాగ్యుడ, వెళ్ళు పరిగెత్తుకెళ్ళు, వెళ్ళి ఏదో రకంగా అమ్మవారు నువ్వు కూడా గొడ్డలతో దెబ్బ కొట్టడానికి ప్రయత్నించు, దెబ్బకి అమ్మవారు హడిలిపోతుంది, అప్పుడు ఆవిడ ఏం వరం కావాలో కోరుకోమంటుంది, అప్పుడు నువ్వు మెత్తపడక సుమా, ఆవిడతో ఏమంటావు, ఇదిగో పక్క వాళ్ళకి 4 కుండల్లో 40 పిండి వంటలతో భోజనాలు వచ్చేటట్టు వరం ఇచ్చావట, మాకు ఇంకా ఎక్కువ రావాలి, కనీసం రోజు 5,000-6,000 మందికి అన్నదానం చేయగలిగేంత ఆహారం రావాలని వరం కోరుకో. అప్పుడు మనం ఏం చేద్దామంటే 5,000-6,000 మందికి పిండి వంటలు వస్తాయిగా, ఆ పిండి వంటలతోటి వేరే ఊళ్ళో హోటల్ పెట్టేద్దాం, మనం తినేసి వచ్చిన వాళ్ళందరికీ బూరెలు ఈ గారెలు అమ్మేసామంటే ఇంక కుప్పలు తిప్పలుగా డబ్బులు వచ్చి పడిపోతాయి, ఆ డబ్బులతోటి ఒక గోడౌన్ కట్టేద్దాం, గోడౌన్ నిండా బంగారం పోసేద్దాం, ఈ బంగారంతో భవనాలు కట్టేద్దాం, మొత్తం భూమండలం కొనేద్దాం, చివరికి మహారాజు గారికి కూడా అప్పించి ఆయన కూడా కొనేద్దాం, ఆ విధంగా మొత్తం ప్రపంచం కొనేద్దాం అనగానే, వసేవు నాకు అసలే కాళ్ళు చేతులు అట్టలేదు, భయంగా ఉంది, గొడ్డలెత్తి అమ్మవారిని కొడితే అమ్మవారు చిత కొట్టేదా, నా తల పగల కొట్టదంటే, అన్నీ అపశకునపు లక్షణాలే అన్నది. అపశకునం కాదు, పూజించాలి అమ్మవారిని అంటే, పూజించవలసిన జగదంబ దగ్గరికి వెళ్ళి గొడ్డలతో కొట్టబోతే పాపమేమో అనగా, ఓహో అరే పిచ్చాడా, ఈ దేవతలు ఉన్నారు చూసావు, నువ్వు ఎన్ని పూజలు చేసినా తొందరగా వరాలు ఇవ్వరు, అదే కర్రెట్టు కొట్టు అప్పుడు వరాలు ఇస్తారు. రోజు పూజించేవాడికి వరాలు ఇవ్వను, రాముడు కూడా తలకాయ నరికితే వరాలు ఇస్తాడని కదా దొండగులు వెళ్ళి తల నరికారు ఈ మూర్ఖులు కొందరు. కాబట్టి అప్పుడప్పుడు మనం దేవుణ్ణి కొట్టడానికి ప్రయత్నించాలి అని ఈ మండోదరి మూర్ఖురాలు సలహా ఇచ్చింది. నాకు ఎందుకో కొంచెం భయంగా ఉంది అంటే, ఇంట్లో ఉన్నామంటే కట్టె తీశానంటే ఆ దెబ్బకి అసలు భయం ఏమిటో తెలుస్తుంది. అమ్మవారు గొప్పదో ఈ అమ్మవారు గొప్పదో తెలుసుకుంటావా అంది మళ్ళీ కర్రదీసి. వద్దులే ఆ అమ్మవారి దగ్గరికి వెడతాను, నీకంటే ఆవిడేనయ్యం, కనీసం దండం పెడితే ఆయన అనుగ్రహిస్తుంది అని వీడు వెంటనే గొడ్డలు పుచ్చుకొని దేవుడా జీవుడా అనుకుంటూ బయలుదేరాడు. అతి కష్టం మీద అడవిలో ఉన్న ఆలయం పట్టుకున్నాడు. ఆ ఆలయం అత్యంత పురాతనమైనది, శిథిలాలయం స్తంభాల మీద పెట్టబడిన మండపంలో ఉన్నది. ఆ లోపల మంచి ధగధగా వెలిగిపోతున్న పసుపుతో పూయబడిన కొయ్య దొంగ కనపడింది. ఆ దొంగకి రోజు అడవిలో ఉన్న బోయవాళ్ళు వచ్చి పసుపు పోస్తారండి. బోయవాళ్ళకి పరమభక్తి అమ్మవారు అంటే తెలుసా, గ్రామదేవతలకు వాళ్ళు చేసే సేవ మనం చెయ్యం. నేను శ్రీశైలంలో అడవుల్లో చూశాను కదా, అక్కడ లోపల చెక్కలు ఉంటాయి కదా ఇష్టకామేశ్వరి ఆలయం లాంటి ఆలయాల దగ్గర, ఆ ఇష్టకామేశ్వరి దగ్గరికి వచ్చిన వాళ్ళు చూసే ఉంటారు. చిన్న చిన్న దొంగలు ఇంతంత ఉంటాయి, ఇలా కొయ్య బాదులు, వాటికి పసుపు పోస్తారు వాళ్ళు, ఎంత బాగా పోస్తారో. అసలు అమాయకులు పెళ్ళిళ్ళలో చూశారో లేదో మీరు, మొగుడు పెళ్ళాలు ఇద్దరికి ఎంత పసుపు పోస్తారు. చక్క విశాఖపట్నం విజయనగరం ఆ వైపు పెడితే పెళ్లి కూతురి మొహం చూస్తే ఎంత బాగుంటుందో పెళ్లి కూతుర్ని, ఆహా ఎంత పచ్చగా ఉందా అనిపిస్తుంది. ఈ పసుపు అంతా కడిగేసిన తర్వాత అప్పుడు మొహం చూస్తే అడిగిపోతాం. పెళ్ళిలో మాత్రం బాగా పసిమి రంగులో మిసమిసలు ఆడిపోతున్నాడు, మొగుడు పెళ్ళాలిద్దరికి కూడా పూసేస్తారు. అప్పుడు భర్తగారు బంగారపు రంగులోను భార్య బంగారపు రంగులోను కనపడుతుంది. వాళ్ళు ఆ తర్వాత 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి దంపతులు వచ్చి నాకు దండం పెట్టారు. దండం పెడితే మీరెవరు అంటే, అదేంటండి మొన్న మా పెళ్ళికి వచ్చారు కదండి, అక్షతలు వేశారు కదండి అన్నారు ఆ దంపతులు. నేను ఎప్పుడు వచ్చాను అని ఆలోచిస్తే, అదేంటండి మొన్న వచ్చారండి, మీకు మేము దండం పెట్టాం, మీకు పంచి కూడా పెట్టామని. కానీ ఓహో మీరా అన్నాను నేను, ఎందుకనంటే పెళ్ళిలో ఇద్దరు మొహాలు పసుపుతో కనపడ్డాయి. ఇప్పుడు భర్తగారిని చూస్తే గౌడుగేది ఇంకేమీ లేదు అంటే, అప్పుడు ఆ మొహానికి ఆ పసుపు ఉండడం వల్ల రంగు అలా కనపడింది అన్నమాట. ఒక్కోసారి చిత్రంగా ఉంటాయి, సరదా కోసం కాదు కానీ నిజమే. ఓసారి నేను ఓ మంచి ఛానల్లో ధర్మ సందేహాలు తీర్చడానికి ఓ ప్రముఖమైన ఛానల్లో వెళ్ళా. ఆ ఛానల్లో ధర్మ సందేహాలు ఒక ఆవిడ అడుగుతుంది, అడిగేసిన తర్వాత నాకు కారు రావాలి, మా డ్రైవర్ రావాలి, నేను ఈ లోపు కుర్చీలో కూర్చున్నాను. ఇంతలో ఒక ఆవిడ ఓ పంజాబీ డ్రెస్ వేసుకుని, నమస్కారం గురువుగారు, నేను వెళ్ళొస్తాను, ఇంకా మీరు వెళ్ళలేదా అంటే మీరెవరమ్మా అన్నాను. ఆవిడే ఇలా చూసి, అదేంటండి ఇప్పటిదాకా మీ పక్కన కూర్చుని ధర్మ సందేహాలు అడిగింది, నేనే కదండి అంది. ఇంకెంతకంటే ఏం చెప్పలేను మీకు. అంటే ఆ మేకప్ వేసుకున్నప్పుడు వాళ్ళు చూస్తే దేవకంజల్లా కనపడతారు. మేకప్ తీసిన తర్వాత ఆ మేకప్పు జూను కప్పు జూలై కప్పులు కప్పులు తీసేస్తే అసలు ఒప్పులు కప్పులు అంటే ఏమిటో తెలుస్తుంది అన్నమాట. ఆహా తల్లి నువ్వా, అందుకన్నమాట అంత మొహానికి ఎంత రంగు వేసి కూర్చోబెట్టారు నిన్ను అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి ఏం చేస్తాం, పెళ్ళిళ్ళలో అలా ఉంటాయి. ఇప్పటికి కూడా చక్కగా అద్భుతంగా అమ్మవారి యొక్క విగ్రహాలు కలా పసుపు పూస్తారు. ఆ పూసినప్పుడు అమ్మవారికి ఆ పసుపుతో ఉన్న చెక్క, ఆ చెక్కకి పెట్టిన బొట్లు చూస్తే ఎంత ముచ్చటగా ఉంటుందో తెలిసిన. అలాగే ఆలయంలో బోయవాళ్ళు పూజిస్తున్న అమ్మవారి యొక్క దొంగను చూశాడు వీడు. వాళ్ళ ఆవిడ చెప్పిన వాడు గుర్తుకొచ్చింది, ఇంటికి ఒట్టి చేతులతో వస్తే కర్రెత్తుతుంది కదా ఆవిడ, అందుకని వెంటనే గొడ్డలు ఎత్తబోతూ ఉంటే ఆ విగ్రహంలోంచి భయంకరాకారంతో బయటకు వచ్చేసింది అరణ్యదేవి. ఢాం ఢూమ్ అంటూ ఎగిరి గంతులేసి వాడు జుట్టు పుచ్చుకుని, ఏరా అమ్మవారు అంటే ఇంతలోకి అయిపోయింది, అడ్డమైన వెధ వచ్చి గొడ్డలు ఎత్తుతున్నాడు అని వాడు గొడ్డలు చేతులంచి లాగి కింద పారేసి వాడు జుట్టు పుచ్చుకుని ఏడాపేడ కుమ్మేసింది, వాడిని చితక్కొట్టి పారేసింది. చపాతీ పిండిని చూశారు మీరు ఎప్పుడా, పూరీలు చేసే ముందు హోటల్లో ఈ ఆట గోధుమ పిండి తీసుకొచ్చి అందులో నీళ్లు కలిపి దాన్ని మరి కొట్టి కొట్టి మెత్తగా పిండి తయారు చేస్తాడు, ముద్ద చేస్తాడు, ఒళ్ళంతలాగా వీడిని పిండికూడి కింద కొట్టి పారేసింది, చితక్కొట్టి పారేసింది. బాధేస్తుంటే వీడు, బాబోయ్ బాబోయ్ అంకాళమ్మోయ్ అరణ్యంతల్లోయ్ దేవమ్మోయ్ మారెమ్మ తల్లోయ్ అని అరవడం మొదలెట్టాడు. అరిచినప్పుడల్లా మూతి మీద వాటిపోగానే, చెప్పి ఇప్పుడు ఎందుకు ఎత్తావు గొడ్డలనగానే, అమ్మ ఇదంతా నువ్వు చేసిన పనే తల్లి అనగానే ఆయ్ అని మళ్ళీ ఆవిడ కత్తల్లో విను, నువ్వు ఆ మధ్యన వాడు ఎవడో కట్లు కొట్టుకునేవాడు వచ్చి గొడ్డలు ఎత్తితే వాడిని అనుగ్రహించి వాడికి ఏదో మంత్రం చెప్పావట, వాడు శివభక్తుడైపోయాడు, నువ్వేమంత్రం ఇచ్చావో ఆ శివమంత్రం భక్తితో చేసుకున్నాడు, ఆ శివభక్తుడికి విజయం లభించింది. వాడింట్లో కుండల్లోంచి రకరకాల పిండి వంటలు భోజనాలు వస్తున్నాయట. ఈ విషయం మా ఆవిడికి తెలిసింది. ఆవిడ వాళ్ళు రాగానే ధామ్ ధూమ్ అంది, గొడ్డలు నాకు ఇచ్చింది, గొడ్డలతో కొడితే అమ్మవారు మంత్రం ఇస్తుందని పంపింది. మా ఆవిడ మాట విని బుద్ధి లేకొచ్చాను. గొడ్డలతో కొడితే మంత్రం ఇస్తాం అనుకున్నారు కానీ ఇలా ఒళ్ళంతా యంత్రం చేస్తాం అనుకోలేదు. తల్లి నన్ను క్షమించు అనగానే, ఓహో వెర్రి వెదవా అని ఆవిడ బాగా ముద్దుగా తిట్టి తిట్టి, ఎందుకు వచ్చావా నువ్వు అని. అమ్మవారు కూడా నవ్వింది టండోయ్, అమ్మకు కూడా నవ్వులు వస్తాయి, మరి రావేటి మనం చేసే పిచ్చి పనులు చూసి. ఓరి మూఢుడా, పరమ పూజ్యుడైన వ్యాసస్వరూపుడు ఒకడు మీ గుళ్ళో ఉన్నాడు, మీ ఊళ్ళో. అతన్ని పట్టుకుని మంచి మంత్రాన్ని అనుష్ఠానం చేసి బుద్ధిగా పరమేశ్వర సేవ చేసి లోకోపకారం చేసి ఉంటే మీకు ఏ లోటు ఉండేది కాదు. నీవు నీ భార్య మాట విని మూర్ఖుడు అయిపోయావు, దురాశ పెరిగిపోయింది మీకు, అందుకే ఈ పిచ్చి పనులు చేస్తున్నారు. నా దగ్గరకు వచ్చి గొడ్డలెత్తిన మీ ఇంటి పక్కవాడు అమాయకుడు, వాడు శివభక్తుడు, వాడికి ఏమీ తెలియదు కల్లా కపటం. వాడి దృష్టిలో నేను పొయ్యిలో పెట్టుకోవడానికి పనికొచ్చి ఒక కట్టెని, అందుకని నన్ను కట్టెనుకుని ఆకలికి మాడిపోయి కొట్టడానికి వచ్చాడు తప్ప దేవతలకు అపచారం చేయడానికి రాలేదు. నేను కనబడగానే అమ్మా జగన్మాత అంటూ సాష్టాంగపడి కన్నీళ్లు పెట్టుకుని ప్రార్థించాడు వాడు. వాడు అంత పిచ్చివాడు. అటువంటి వాడి మీద జాలిపడి వాడికి శివుడి మంత్రం ఇచ్చాను. ఆ మంత్రం అనుష్ఠానం చేసుకుని వేళకింత అన్నం తింటున్నాడు. నువ్వు వడ్డీ వ్యాపారాలు చేయించి మోసాలు చేయించే పెళ్ళాన్ని అదుపులో పెట్టలేవు. సరిగదా, ఇంట్లో నీకు బోలినంత భోజనం ఉంది కదా, నీకు ఎందుకురా కక్కుర్తి, ఇప్పుడు కక్కుర్తి పడి ఇక్కడికి వచ్చావు ఈ విషయం తెలుసుకుని గొడ్డలు ఎత్తు కొట్టపోయావా. ఇప్పుడు అసలు విషయం చెబుతున్నాను విను. నేను మొన్నవాడికి రకరకాల పిండి వంటలతో భోజనాలు వస్తాయని వరమిచ్చాను కానీ నెయ్యి ఇవ్వడం మర్చిపోయాను. ఈ రోజు నుంచి నువ్వు ఇంటికి వెళ్ళి ప్రతిరోజు వాడికి 2 కేజీలు నెయ్యి, 2 సేర్ల నెయ్యి ఇవ్వాలి, తాజా నెయ్యి, ఏ రోజుకా రోజు కొనివ్వాలి. జాగ్రత్త, నెయ్యి ఇస్తావా లేదా అనగానే నెయ్యి అంతే మా ఆస్తి ఆరిపోదా తల్లి అన్నాడు. చితక కొట్టేస్తాను మళ్ళీ చుట్టుచ్చుకుని వాడికి రోజుకి 2 కేజీలు నెయ్యి రోజు 12:00 ఇస్తాను అని నా దగ్గర ఒట్టు పెట్టి మొక్కుకుంటే నిన్ను వదిలిపెడతా, లేదా ఈ క్షణమే నిన్ను చంపేసి నరకానికి పంపేస్తాను చెప్పు అని మళ్ళీ చెయ్యెత్తింది. చేత్తో కొడుతుంది, చచ్చిపోతాను తల్లి, ఇప్పటికే చెత్త కొట్టేసావు, నా ఒంట్లో ఎముకలు ఎక్కడున్నాయో తెలియట్లేదు, పుత్తూరు పోవాలనిపిస్తోంది నాకు, నీకు పుణ్యం ఉంటుంది తల్లో, క్షమించి ఇంకొక వరం మార్చకూడదా అన్నాడు. 2 కేజీలు నెయ్యి ఇస్తావా చస్తావా అనగానే ఇంకోసారి కొడితే చచ్చిపోతానని భయం వేసింది వీడికి. అలాగే అన్నాడు. అలా కాదు, నీ పెళ్ళాం బిడ్డల మీద నా కాళ్ళ మీద ఒట్టెట్టు అనగానే పెడుతున్నాను, నీ కాళ్ళ మీద ఒట్టు, పెళ్ళాం మీద ఒట్టు, 6 కొడుకుల మీద ఒట్టు అనగానే ఆవిడ వాడి జుట్టు గట్టిగా పట్టుకుని కళ్ళు ఎర్ర చేసి పైకెత్తి, జాగ్రత్త నడవగలవంటే దభీమని కింద పడిపోయి లేవలేకపోయాడు వాడు. నడవలేకపోతున్నాను అన్నాడు. నువ్వు నడవాలి, ఇంటికి వెళ్ళి వాడికి 2 కేజీలు నెయ్యి ఇవ్వాలి, అప్పుడే నువ్వు నీ ఇంట్లోకి ఎడతావు, లేదా చంపేస్తాను నిన్ను నీ పెళ్ళాన్ని. నా సంగతి తెలుసు కదా, ఇక్కడి నుంచే నిన్ను నీ పెళ్ళాన్ని కళ్ళు తెరిచి భస్మం చేయగలను. వెళ్ళు, ఇప్పుడు నువ్వు ఇంటికి నడవలేకపోతున్నావు కనుక నేనే తోస్తా అని జుట్టు పుచ్చుకుని అలా విసిరగానే వాడు వెళ్ళి వాడి ఇంట్లో పడ్డాడు. ఆ పడుతున్నప్పుడే అమ్మవారు అందిట, జాగ్రత్త 2 కేజీలు మర్చిపోకు, ఏ రోజు నువ్వు పక్కింటాడికి 2 కేజీలు ఇవ్వకపోయావో ఆ రోజే నీ శరీరం అంతా నెయ్యే, నిన్ను పులుసులో వేసేస్తానంది. వీడు డభేళ్ళని ఇంటి దగ్గర పడ్డాడు అమ్మవారు తోయటం వల్ల. లేకపోతే అసలు వాడు కదలలేట, వారం రోజులు కదలలేకుండా ఉన్నాడు వాడు, అందుకంటే కరోనా అయ్యనయం అని దెబ్బలు కొట్టింది ఆవిడ. ఇంటి దగ్గరికి వచ్చి గుమ్మం దగ్గర ఢామ్ అని ఏదో శబ్దంతో వీడు పడిపోగానే, ఒరే ఏంట్రా ఇంటి దగ్గర శబ్దం అంది వాళ్ళమ్మ. ఈలోపు ఇంకో తమాషా జరిగిందండో, ఈ పూట ఈవిడ మా ఆయన ఏదో చేసేస్తాడు ఘనకార్యం అనుకుని చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచిందండి, 50-60 మందిని భోజనాలకు పిలిచింది. ఈ ఇంట్లోంచి ఎప్పుడూ ఎవరికి భోజనాలకి పిలుపు రాలేదట, పెళ్ళైనప్పటి నుంచి ఆ ఇంట్లో విస్తరాకు వేసినోడు ఉంటే ఒట్టు. అటువంటిది చుట్టుపక్కల వాళ్ళని ఈ పూట మా ఇంటికి భోజనమునకు 2 పిండి వంటలతో భోజనానికి పెడతానంటూ ఉంటే వాళ్ళంతా ఏమిటమ్మా అంటే, మా ఇంట్లో మంచి శుభకార్యంలండి, మా ఆయన మంచి వ్యాపారంలో పైకి వస్తున్నాడు, గొప్ప పనేదో చేస్తున్నాడు, అందుకే భోజనాలు పెడుతున్నాను అని పిలిస్తే 50-60 మందిని పిలిస్తే 500 మంది వచ్చారు చుట్టుపక్కల. ఫ్రీగా అంటే ఫినాయిల్ తగ్గుతారు కదా, అందుకని చుట్టుపక్కల వాళ్ళందరూ ఇళ్ల ముందు కూర్చున్నారు. వీడేమో పెరటి డోర్ దగ్గర పడ్డాడు, వీళ్ళంతా ఈ గుమ్మం దగ్గర, తూర్పు గుమ్మం దగ్గర ఉన్నారు, పశ్చిమం గుమ్మం దగ్గర వీడు పడ్డాడు పశ్చాత్తాపంతో పైగా. ఈలోపు వీడ ఎప్పుడు వస్తాడరా మీ నాన్న, రాగానే వీళ్ళకి భోజనాలు పెట్టాలి, ఈ ఒక్కరోజు వీళ్ళకి భోజనం పెట్టాక రేపటి నుంచి వ్యాపారం ఉంటుంది, ఇక మనకి 5-6 వేల మందికి భోజనానికి కావలసిన మంచి మంత్రం పుచ్చుకుని మీ నాన్న వస్తాడు, దాంతో 5,000-6,000 మందికి భోజనాలు మనకి ఇంట్లో పుడతాయి. ఆ భోజనాలు అమ్ముకుందాం మనం. పులిహేర అమ్మామంటే కేజీకి 1,000 రూపాయలు వస్తాయి అని ఏదో కబుర్లు చెప్పుకుంటుంది పాప ఆవిడ. ఈలోపు ఈ పెరటి డోర్ దగ్గర ఢామ్ అనే శబ్దం వినగానే పరుగు పరుగులు వచ్చి చూసింది. అక్కడ ఇలా మూతి పక్కకు వచ్చేసి ముక్కిలా బయటకు వచ్చేసి విచిత్రాకారంతో ఉన్న మొగుడు చూడగానే, ఏమయ్యో ఏమిటి చావు దెబ్బలేమిటి, కొంప తీసి అమ్మవారి దగ్గర కడుతూ ఉంటే బందిపోటు దొంగలు అడవి దొంగలు మీదబడి చావు కొట్టిన చేతికున్న 4 ఉంగరాలు వలుచుకుని కొట్టి ఇక్కడికి తోశారా అంటే, ఉండవే బాబు మాట్లాడలేకపోతున్నాను అని మెల్లిగా ఇలా మూతెత్తి, దొంగలు కాదు దొంగలు అని మూతి పక్షపాతం వచ్చిన వాళ్ళ పెట్టి జరిగింది చెప్పి దిక్కుమాలిందా. నీ మాట విని వెళ్ళాను దిక్కుమాలిన ఇలా అయిపోయాను, నా శరీరం అంతా చావు దెబ్బలు కొట్టేసింది అమ్మవారు. అదేం అమ్మవారి దెబ్బలు బాబోయ్, నీ దెబ్బల కంటే గట్టి దెబ్బలు కొట్టింది ఆవిడ, ఇంతకాలం నీ దెబ్బలు ఎత్తిని చూశాను అంటూ జరిగింది చెప్పగానే, నేను ముందే చెప్పానా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు సుఖం పలకరా మొగుడు అంటే వినిపించుకోకుండా అక్కడేమైనా అపశకునమేమో అమ్మవారి మీద గొడ్డలు ఎత్తితే తప్పేమో అని ముందే అన్నావు, దాంతో అమ్మవారు చావు కొట్టింది. అందుకే నీలాంటి దరిద్రుడిని కట్టుకోకుండా కాస్త మంచివాడిని కట్టుకోవాలి అని అనగానే, అసలే చచ్చి దెబ్బలు తిని ఇంటికి వస్తే కాపడం పెట్టడం మానేసి ఆకలికి అన్నం పెట్టడం మానేసి ఇంకా తిడతావు ఏమిటి, కొళ్ళ పొడుస్తావు, ఆవిడ కొళ్ళ పొడిచు, నువ్వు మాటలతో కొళ్ళ పొడిస్తే ఎలాగనగా చే దౌర్భాగ్యుడ. ఇంతకీ ఏం చేయాలి, అమ్మవారి దగ్గరికి మళ్ళీ ఇంకోసారి పెడతావా అంది అన్నట్టు అమ్మవారి దగ్గర ఇంకోసారి వెళ్ళడమా, అంతకంటే నీ వెళ్ళో తాళి తీసి పక్కన పారే, నీకు కావాలంటే నన్నే చంపేసి ఆ తాళి తీసి పక్కన పారే, ఇప్పుడు అసలు విషయం చెబుతున్నావు విను, నన్ను మాట్లాడవ్వకుండా ఇంకా తిట్టేస్తున్నావు కాబట్టి మాట్లాడలేకపోతున్నాను, ఇప్పుడు మాట్లాడుతున్నాను విను. మనంట పక్కింటి వాడికి రోజు మధ్యాహ్నం భోజనం టైం కల్లా 2 కేజీలు నెయ్యి పట్టుకెళ్ళేవాళ్ళ, 2 షేర్లు నెయ్యి కనుక పట్టుకెళ్ళి ఇవ్వకపోతే నన్ను నిన్ను చంపేస్తానంటుంది అమ్మవారు అనగానే 2 కేజీలు నెయ్యి జాగ్రత్త ఏమనుకుంటామని కర్రపేడెత్తింది ఆవిడ. అమ్మలేదు బొమ్మలేదు నిన్ను ఆవిడ తగలబెడతానగానే ఈవిడ బొజ్జలా ఉబ్బిపోయి లోపల బెలూన్ ఉబ్బిపోయినట్టు ఉబ్బిపోయి గ్యాస్ ట్రబుల్ వచ్చేసిందిట అని గాలి తీసుకోలేక ఉబ్బిపోయిన బొజ్జతో నానా బాధ పడిపోయింది ఆవిడ. కడుపు ఉబ్బిపోయే ఒక దిక్కుమల రోగం ఉంటుంది, ఆ రోగం వస్తే కడుపు అలా బయటకు వచ్చేస్తుందన్నమాట. ఇంకా అప్పుడు వాడు ఏం చేయలేడు, జుట్టు పీక్కుని పిచ్చెక్కిపోయి ఏంటయ్యో ఏమిటి బాధ అంది. నేను చెప్పానా అమ్మవారు 2 కేజీలు నెయ్యి ఇవ్వకపోతే మన అంతం చూస్తానంది, నువ్వు కనుక నెయ్యి పట్టుకెళ్ళి ఇస్తాను అనకపోతే చచ్చిపోతావని కానీ చచ్చిన అనేలోపు మళ్ళీ ఉబ్బిపోయింది కడుపు. ఇంకా చచ్చాక ఏమి ఇస్తావు అని చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మీ ఆవిడ కక్కుర్తికి అలాగే ఉంటుంది, ఆవిడ చేత 2 చేతులు జోడించి దండం పెట్టించి 2 కేజీలు నెయ్యి ఇప్పిస్తాను అనమంటే, అప్పుడు ఆ పక్కనున్న పండితులు వారు వచ్చారు శివభక్తులు, నాయన అవ్యాజ కరుణామయ మూర్తి అయిన ఈశ్వరుణ్ణి నమ్మి ఇకనైనా ఈ పిచ్చి మాటలు మానేసి అమ్మవారు చెప్పిన రీతిలో నెయ్యిస్తామని ఒప్పుకోకండి అన్నాడు. వెంటనే నెయ్యిస్తాను అంది ఆవిడ. అతి కష్టమైంది నెయ్యిస్తాను అనగానే ఈ కడుపు ఉబ్బు తగ్గిపోయిందిట, పొట్ట యథాప్రకారం వచ్చేసింది. వెంటనే 2 కేజీలు నెయ్యి పెట్టుకెళ్ళి పక్కవాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు అసలు విషయం అందరికీ కూడా ఊరందరికీ విషయం తెలిసిపోయింది, వీళ్ళు రోజు హాయిగా భోజనం చేసేటప్పుడు తాజా నెయ్యి వేసుకు తిని ఇతరులకు కూడా నెయ్యితో భోజనం పెట్టారు. అశోక్కి పెట్టారు, ఋషికి పెట్టారు, శంకర్కి పెట్టారు, అందరికీ పెట్టేశారు. ముఖ్యంగా మా పార్థసారథి గారికి గ్యారంటీగా పెట్టారు. విజయవాడ పార్థసారథి గారికి పెట్టలేదు కానీ పాప ఆయన వారానికి ఒక రోజు వచ్చారు కనుక ఏలూరు పార్థసారథి గారికి పెట్టారు. ఇక చూడండి రోజు 2 కేజీలు నెయ్యి మొదలైంది వీడికి. 2 కేజీలు నెయ్యి తాజా నెయ్యి ఇవ్వాలంటే మాటలా, ఏ రోజు నెయ్యి ఇవ్వకపోతే ఆ రోజు మొగుడు పెళ్ళడానికి పట్టుబ్బిపోయేది, ఆ బాధ పడలేక వీళ్ళు మళ్ళీ నెయ్యి ఇవ్వడం. ఇక చూడండి వడ్డీ వ్యాపారంలో సంపాదించింది అయిపోయింది. ఈ నెయ్యి కోసం పిచ్చెక్కిపోవడంలో తిట్టుకోవడంలో వ్యాపారం ఉన్న వ్యాపారం పొలం కూడా పోయింది. ఆస్తి మొత్తం అమ్ముకుని యావజ్జీవితం బతికున్నంతకాలం 2 కేజీలు నెయ్యి ఇచ్చారట. ఈ అపూర్వమైన కథని అత్యంత ప్రాచీన కాలంలో సింహాసన ద్వాత్రింశిక రాసిన కొరవి గోపరాజు గారి తండ్రి గారు రాశారు. ఆయన ఈ కథని భక్తులకి చెప్పి, మానవుడు అజ్ఞాని, అజ్ఞానం వల్ల అవ్యాజ కరుణామూర్తి అయిన పరమేశ్వర తత్వం తెలుసుకోలేకపోతున్నాడు. శివుడి కథ చెప్పిన ఒక గురువుగారి మీద భక్తితో రోజు మాంగళిక దేవకి మంగళదేవుడికి భక్తితో నమస్కారం చేయటం వల్ల ఒక పొరపాటు జరిగినా కట్టెలు కొట్టుకునేవాడికి అమ్మవారు ప్రత్యక్షమై ఈశ్వర మంత్రం ఇచ్చింది. ఆ మంత్ర ప్రభావంతో శివభక్తుడు జీవితంలో ఎవరూ పొందలేనంత ఆనందం పొందాడు, వేళకింత భోజనం పొందాడు, 10 మందికి పెట్టాడు. శివభక్తులు అమాయకులైన విజయం పొందుతారు. అదే ఎగతాళి చేసి ఊళ్ళో ఉన్న సద్గురువుని పట్టించుకోక దురాశతో జీవితాన్ని అపమార్గంలో నడుపుకున్న మండోదరి, మండోదరి భర్త ఉన్నది కూడా పోగొట్టుకున్నారు. తొలుతూ ఉన్నవి కూడా పోతాయటండి. అపమార్గంలో వెళ్ళేవాడికి, పిచ్చి పనులు చేసేవాడికి, చెయ్యరాని పనులు చేసేవాడికి మొదట్లో ఉన్న వైభవం కూడా క్రమంగా పోతుంది. కాబట్టి దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు భక్తుల మార్గంలో నడుచుకోవాలి. ఇలాంటి అనేక భక్తుల చరిత్రలు క్లుప్తంగా అందులో రాశారు, చాలా బాగా రాశారు. అంటే పెద్ద పెద్దగా రాయడానికి వీలు లేకుండా ఇవాళ మనం ఒక భక్తుడి చరిత్ర తెలుసుకున్నాం. ఇందులో ఉన్న అపూర్వమైన మంత్రం ఏమిటి? ఓం సిం సితికంఠాయ నమః. ఈ మంత్రాన్ని అనుష్ఠానం భక్తితో చేస్తే వేళకింత భోజనం లభిస్తుంది, అన్నము వస్త్రము వచ్చి తీరుతాయి. అప్పుడప్పుడు ఈ మంత్ర అనుష్ఠానం చేసేవాళ్ళు ఈ మంత్ర జపం చేసి విభూతితో శివుణ్ణి అభిషేకిస్తే ఇంకా వాడి జీవితంలో ఏ వస్తువుకి లోటు ఉండదు. కోట్లక్కర్ల, ఏ వస్తువుకి లోటు ఉండదు. వేళకి వస్త్రాలు వస్తాయి, చెప్పులు వస్తాయి, ఇంత భోజనం లభిస్తుంది. హాయిగా భాగవతం పారాయణ చేసుకోవచ్చు, వినొచ్చు, వెళ్ళిపోవచ్చు. ఈ మంత్రంతో కార్తీక మాసంలో 1000 బిల్వపత్రాలతో శివుణ్ణి పూజిస్తే అటువంటి వాడు గొప్ప ఇల్లు పొందుతాడు. జీవితంలో గృహయోగం లేని వాడికి గృహయోగం కూడా తెప్పించే అపూర్వ మంత్రం ఇది. ఈ మంత్రాన్ని ఇలా సామూహికంగా ఇచ్చినప్పుడు సామూహికంగానూ చేసుకోండి, విడిగా గురువు దగ్గర కూడా ఉపదేశం పొంది చేసుకుని తరించండి. రేపు కూడా యథాప్రకారంగా 6:15 మన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రతిరోజు కార్యక్రమానికి ముందు సత్యనారాయణ గారు 6 to 6:30 వరకు ప్రవచనం చేస్తారు. 6:30 గురువు గారి ప్రవచనం ప్రారంభమవుతుంది, 8:30 వరకు సాగుతుంది. అనంతరం మంగళహారతితో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న జయవరపు కుటుంబానికి అనేక మంగళాశాసనాలు. వారే కాదు, ఎందుకో ఈసారి అంతా మనకి చెన్నై భక్తులు ఎక్కువయ్యారు. వారు చెన్నై వారే. మనకి శివలింగాన్ని ఇస్తున్న శివప్రసాద్ గారు చెన్నై వాస్తవులే. ఇంకా శివప్రసాద్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే కదండి. ఆయనకి ఇంట్లో శివుడు, కాశీలో శివుడు. గురువుగారి చేత ఎన్ని కార్యక్రమాలు చేయించారు ఆయన. మనకంతటి బాణలింగాన్ని, రేపు మనకి శివరాత్రి నాడు మనం ప్రతిష్ఠించుకుంటున్న బాణలింగాన్ని కూడా ఆ మహాత్ముడే సమర్పిస్తున్నాడు. ఆయనకి తల్లి మీద ప్రేమ, మాతృభక్తి వల్ల ఏదైనా సాధించవచ్చు అని నిరూపించాడు ఆయన. వాళ్ళ అమ్మగారు దాదాపు 70 దాటినావిడ అయినా ఇప్పటికీ ఎక్కడికైనా గురువుగారు వెళ్ళారంటే వచ్చేస్తారు. మీలో కొంతమంది చూశారు, కురుక్షేత్రం వచ్చారు కదా, ఆవిడ వచ్చి అంత చలిలో, గాఢమైన చలిలో, డిసెంబర్ నెలలో గ్రహణ స్నానం చేశారు. మనం అలాంటి భక్తులు ఉన్నటువంటి దేశంలో పుట్టాం. వాళ్ళు మనకు ఆదర్శం. వాళ్ళు ఎప్పుడూ పరమతంలోకి వెళ్ళరు, మన హైందవ ధర్మాన్ని రక్షిస్తారు. ఇలాంటి పరమభక్తులందరికీ అనేక మంగళాశాసనాలు చేసుకుందాం. శివ 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 శంభో, హర 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 శంభో, శంభో శంభో శంభో, హర 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 శంభో. హిమగిరి శృంగ విహారీ, హిమగిరి శృంగ విహారీ, ఉమానాథ శివగంగాధారీ, చంద్రచూడ చర్మాంబరధారీ, ఈశ గిరీశ పురారీ శంభో, హర 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 శంభో, శంభో శంభో శంభో. శివ శివ అక్షయలింగా, శివ శివ అక్షయలింగా, మహాలింగ స్వర గర్వ విభంగా, దక్ష శుభంకర కరుణాపాంగా, వృషభ తురంగ శుభాంగా శంభో, హర 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 శంభో, శంభో శంభో శంభో. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. నమః పార్వతీపతే హర నమః.